శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. ఈ వారాంతపు బైబిల్ స్టడీ అంశము ఆదికాండము 3వ అధ్యాయం నుండి ఆజ్ఞ అతిక్రమము. మూలవాక్యం ఆదికాండము 2వ అధ్యాయము 16-17
వచనములు. ప్రతి ఆరంభం ఎలా జరిగిందో, ప్రతి దానికి మూలం ఎక్కడుందో, అన్ని ప్రశ్నలకు సమాధానం మన ఆదికాండంలో పొందుకోగలం. దయచేసి మీరు ఆదికాండాన్ని ధ్యానం ప్రారంభిస్తే బాగుంటుంది, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. కాబట్టి కొన్ని కీలకమైన విషయాలు మాత్రమే మనం మనకున్న సమయాన్ని బట్టి ధ్యానం చేయగలుగుతూ ఉన్నాం. సరే, గత వారం మనం ధ్యానం చేసిన ఆదికాండం 3వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. మానవుని ఆరంభం ఎలా జరిగింది, పరిణామ సిద్ధాంతమా, సృష్టి సిద్ధాంతమా, బైబిల్ చెప్తున్నది ఏమిటి, ఎంతవరకు వాస్తవం అన్న విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు మనం ఈ శాపగ్రస్తమైన లోకంలో ఉన్నామని మన కష్టాలకు శ్రమలకి ప్రారంభంలో ఆది తండ్రిగా ఉన్న ఆదాము చేసిన అతిక్రమమే కారణమని దేవుని వాక్యం నుంచి చూడడానికి ప్రభు సహాయం చేశారు. అయితే కంక్లూజన్ కంప్లీట్గా మనం ఎట్లాగా పరిష్కారం ఏంటి, కారణాలు ఏంటి, ఇవన్నీ ధ్యానం చేయలేకపోయాం. సహజంగా ఆదికాండంలో ఈ విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు అందరికీ వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు ఏదైనా తోటలో ఆ చెట్టు వేయకపోతే, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షాన్ని ఏదైనా తోటలో దేవుడు వేయకపోతే ఆదాము పండు తినేవాడు కాదు, పాపం వచ్చేది కాదు, మరణం వచ్చేది కాదు, శాపం వచ్చేది కాదు. వీటన్నిటికీ కారణం చెట్టు వేయడమే కదా, చెట్టు వేసి దేవుడు ఏమైనా తప్పు చేశాడా, చెట్టు ఎందుకు దేవుడు వేశాడు అన్నదే సహజంగా వచ్చే ప్రశ్న. అట్లాంటి కొన్ని ప్రశ్నలకి మరి ఇంత శాపగ్రస్తమైన లోకానికి విడుదల లేదా అన్న విషయాన్ని ఇదిన ముందు దేవుని వాక్యం నుంచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనం 28వ వచనాన్ని చూస్తే, 27వ వచనంలో దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించెను అని రాయబడింది. ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్, దేవుని యొక్క రూపంలోనికి మనుషుడు సృజింపబడ్డాడన్నది మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. సాక్షాత్తు తన స్వరూపంలో నరుని దేవుని సృజించాడు. ఆ స్వరూపాన్ని 6 దినాల సృష్టిలో ఏ జంతువుకి ఏ ప్రాణికి దేవుడు ఇవ్వలేదు. స్వహస్తాలతో దేవుడు మానవుడు మాత్రమే నిర్మించాడు అన్న సత్యాన్ని చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు అన్ని జీవుల కంటే మానవుడు ఆధునిక జీవి అంటది సైన్స్, ఆ మాట కూడా తప్పే, ఆధునిక జీవి. కానీ బైబిల్ అంటది మనుషుడు దేవుని కుమారుడు. మనిషిలో మాత్రమే మనస్సాక్షి ఉంది, మనిషికి మాత్రమే భాష ఉంది, మనిషికి మాత్రమే సృష్టి మీద అధికారం పడింది. కారణం ఒకవేళ మనిషి అన్ని జంతువులతో సమానం అయితే ఏ జంతువుకు లేని ఆధిక్యత మనుషునికి ఎందుకు వచ్చిందన్న దానికి శాస్త్రం దగ్గర సమాధానం లేదు. కానీ బైబిల్ చెప్తా ఉంది, మ్యాన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపం ముందు నరుడు సృజింపబడ్డాడు కాబట్టి. 28వ వచనంలో దేవుడి నుంచి ఆశీర్వాదాన్ని నరుడు పొందుకున్నట్లుగా, దేవుడే నరుని ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకున్నాడే, గొప్ప ఆశీర్వాదం. దేవుడు ఫలించమన్నాడు, పిల్లలను కనమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, ఆ పిల్లలు పెద్దవారు అవ్వాలి, మన వాళ్ళు అవ్వాలి, మానవ జాతి అభివృద్ధి చెందాలన్నాడు. ఎంత అభివృద్ధి చెందాలంటే విస్తరించాలి, భూమి నిండిపోయేంతగా విస్తరించాలి, భూమిని లోపరుచుకోవాలి, భూమిలో ఉన్న నిక్షేపాలు, భూమిపై ఉన్న వనరులు, భూమి మీద ఉన్న సమస్తము నరుని కొరకు దేవుడిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండ 1వ అధ్యాయము ఎంతో ఆశీర్వాదంతో కనబడతా ఉంటది. ఆ మొదటి అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు చాలా మంచిగా ఉందట. ఇట్ వాజ్ వెరీ గుడ్ అని రాయబడింది. చాలా మంచిగా ఉంది. చెడు అన్నది దేవుని సృష్టిలో లేదు, శాపము అన్నది దేవుని సృష్టిలో లేదు, మరణము అన్నది దేవుని సృష్టిలో లేదు. సమస్తాన్ని చాలా మంచిగా దేవుడు చేశాడు అని దేవుడు తన లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఒకసారి మానవ చరిత్ర తలకిందులైపోయింది అనిపిస్తూ ఉంటది. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుని చేత మంచిగా చేయబడిన సృష్టి శపించబడుతూ ఉంది. 18వ వచనంలో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, ఆహారం మాత్రమే పండించే నేల మనిషికి ఆహారం ఇవ్వకుండా మనిషి సాగు చేస్తే తప్ప పంటనివ్వని పరిస్థితికి నేల శపించబడింది. ముండ్ల తుప్పలు గచ్చ పొదలే నేల మీద ఉన్నట్లుగా చూస్తున్నాం, శాపానికి లోనైపోయినట్లుగా చూస్తున్నాం. అలాగే 16వ వచనంలో స్త్రీజాతి మొత్తం శాపానికి లోనైనట్లుగా వారికి ప్రయాసం శాపం ఇవ్వబడింది, గర్భవేదన ఇవ్వబడింది. తర్వాత పురుషుని కంటే స్త్రీకి పురుషునికి లోబడేటట్లుగా స్త్రీ చేయబడ్డట్లుగా 16వ వచనంలో శాపం మానవ జాతి మీదకి స్త్రీ జాతి మీదకి వచ్చినట్లుగా 16లో చూస్తున్నాం. ఇక 17, 18, 19వ వచనంలో పురుషుడు కూడా శాపానికి లోనైనట్లుగా నుదుటి చెమట కారుస్తూనే ఆహారం తినాలి, నేల తనంతట తాను ఆహారాన్ని పండించదు అని రాయబడింది. ఆ మాటలు మనం చూస్తా ఉన్నాం 17వ వచనంలో. 17వ వచనం ఇలా ఉంది, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని మాట్లాడుతూ 19వ వచనంలో మరణం మానవ జాతి మీద ఏలుబడి చేస్తుంది. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుంచి నువ్వు తీయబడితివి, నీవు మొన్నే గనక తిరిగి మన్నైపోదువు. ఎంత దుఃఖకరంగా ఉందంటే మొదటి అధ్యాయము ఆశీర్వాదంతో ముగిస్తే, మొదటి అధ్యాయంలో మానవుడు సమస్త సృష్టి మీద అధికారం పొందుకుంటే, మొదటి అధ్యాయంలో దేవుడు చేసిన సృష్టి అంతా చాలా మంచిగా ఉంది అనుకుంటే, కేవలం 3వ అధ్యాయానికి వచ్చేసరికి పతనాన్ని చూస్తున్నాం, శాపాన్ని చూస్తున్నాం, మరణాన్ని చూస్తున్నాం, వేదన శ్రమ కష్టాలు చూస్తా ఉన్నాం. అదే ఈరోజు కొనసాగుతూ ఉంది. ఎందుకు మటలు జరుగుతున్నాయి? ఎందుకు మానభంగాలు జరుగుతున్నాయి? ఎందుకు మనుషులో స్వార్థం వచ్చింది? ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు? ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? ఇవన్నిటికి సమాధానం ఒకటే, మానవుడు చేసిన ఆది పాపం. ఇదంతా బాగానే ఉంది, కానీ అసలుకి దేవుడు ఆ మంచి చెడులో ఇచ్చిన వృక్షాన్ని ఏదైనా తోటలో వేయకపోతే ఎంత గొడవచ్చేదా? అసలుకి దేవుడు సర్పాన్ని ఏదైనా తోటలోకి వెళ్ళడానికి అనుమతించకపోతే ఎంత గొడవచ్చేదా? దేవుడు చెట్టు వేయకుండా ఉంటే ఎంత బాగుండేదో, సర్పాన్ని చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో అని సహజంగా సమర్థించుకోవడానికి మనదేమి తప్పు లేదు, మానవ జాతి దేమి తప్పు లేదు అని చెప్పడానికి సమర్థించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవం ఏంటంటే చెట్టులో ప్రత్యేకత అంటే ఏమీ లేదు. ఆ మంచి చెట్ల తెలుగునిచ్చే వృక్షంలో పాయిజన్ లేదు, శాపం లేదు, ఏమి లేదు. జస్ట్ అది అన్ని చెట్టులాగా ఒక చెట్టు మాత్రమే. గమనించాలి, అన్ని చెట్టుల్లాగా ఒక చెట్టు మాత్రమే, అంతకు మించి అందులో ఏమి లేదు. అందుకే 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఇట్లా పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఆదాంత ఇలా అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి, అది తప్పు. ఏ వృక్ష ఫలములు తింటువో మాట్లాడడం లేదు. అక్కడ 17వ వచనంలో మంచి చెల్లు వృక్ష ఫలాలు తింటివి కాబట్టి ఆ చెట్టు వల్ల నీకు కష్టం వచ్చింది అని మాట్లాడడం లేదు. నేను ఒక చెట్టు తినొద్దన్నాను, ఒక చెట్టు ఫలాలు తినొద్దన్నాను. నేను చెప్పాను కాబట్టి నా మాటకు విధేయత చూపించాలి. నేను చెప్పాను కాబట్టి ఎందుకు చెప్పాడని చెప్పి నన్ను గౌరవించి నన్ను ప్రేమించి నువ్వు ఆ చెట్టు ఫలం తినకూడదు, అది నువ్వు చేయాల్సింది. కానీ నువ్వేం చేసావు, నా మాట పక్కన పెట్టావు, నీ భార్య మాట విన్నావు. నేను చెయ్యొద్దన్నాను, నువ్వు చేసావు. అవిధేయత మానవ జాతికి శాపాన్ని తీసుకొచ్చింది. అవిధేయత చెట్టు కాదు, చెట్టు కాదు, చెట్టులో ఏమి లేదు. దేవుడు ఎట్లా అంటాను, మనం కూడా దేవుని స్వరూపంలో సృజింపబడ్డాం కదా, మనం కూడా దేవుని స్వరూపంలో సృజింపబడి మనం కూడా దేవుడు ఎట్లాగైతే సృష్టికర్తో మనం కూడా పిల్లలకు అంటున్నాం, మనం కూడా మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నాం. దేవుడు ఎలాగైతే అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు, మనం కూడా ప్రకృతి మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాం. మానవుడు దేవుని స్వరూపంలో సృజింపబడ్డాడు. ఒకసారి నీ మనసు ఎట్లా ఉందో ఈ విషయంలో ఆలోచించేస్తే, నీ మనసు ఎలా ఉందో ఈ విషయంలో ఆలోచించేస్తే, బిడ్డల్ని కన్నాము, బిడ్డలకి మంచి చదివడానికి ఇష్టపడుతున్నాం, వాళ్ళ కోసం ఆస్తిపాస్తి సమకూరుస్తున్నాం, వాళ్ళ కోసం సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాం. మన వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కోరుకున్నా ఏమి కోరుకోవట్లేదా? నేను అన్ని చేస్తాను, ఎంతైనా చేస్తాను, ఏం చేసినా మీకోసమే చేస్తాను, కానీ మీరు నన్ను ప్రేమించాలి, మీరు నా మాటకు లోబడాలి, మీరు నా మాట గౌరవించాలి అని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. ఇవే కాదు, మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరు కోరుకునేది భార్యని ప్రేమించి భార్యకి అన్ని సమకూర్చి భార్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? భార్య నుంచి తిరిగి ప్రేమ కోరుకుంటాం, విధేయత కోరుకుంటాం. ఒకవేళ విధేయత చూపించకుండా భార్య మనల్ని ప్రేమించకుండా పక్కోని ప్రేమిస్తా ఉంటే మనం ఎందుకు భార్య కోసం అన్ని చేయాలి? మనం దేవుని స్వరూపంలో సృజింపబడ్డాం, మనం ఎలాగ ఆలోచన చేస్తున్నామో, ఎలాగెందుకు ఆలోచన చేస్తున్నాం అంటే దేవుని స్వరూపంలో సృజింపబడ్డాం కాబట్టి. దేవుడు కూడా నరునికి యావత్ సృష్టిని చేసి నరుని పాదాల వద్ద పెట్టి అన్ని అడక్కముందే బ్రతికిచ్చాడు, అడక్కముండే బ్రతుకునిచ్చాడు. ఉండడానికి గొప్ప తోట, ఏదైనా తోటనే గొప్ప తోటగా దేవుడు నిర్మించి అన్ని ఆహారానికి మంచివైన అన్ని వృక్ష ఫలాలను నేల నుంచి మొలిపించాడు. అసలుకి మరణం లేదు. ఎంత పట్టింపు కలిగి ఉన్నాడంటే దేవుడు, ఎంత పట్టింపు కలిగి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరునికి నేను ఏమైనా సాటి అయినా సహాయం చేయాలి. మన నాలుక మీద ఎన్ని రుచి గులుకులు ఉన్నాయో అన్ని రుచులను దేవుడు సృష్టిలో చేశాడు. మన చెవుకు వినసొంపుగా ఉండే పక్షుల రాగాలను దేవుడు చేశాడు. సమస్తాన్ని నీకోసం నా కోసం చేసి దేవుడు నీ నుంచి నా నుంచి ఒకే ఒకటి కోరుతున్నాడు, విధేయత. విధేయత అక్కడ ఆదాము తప్పిపోయాడు, అది దేవుడు తట్టుకోలేడు. అప్పుడు తట్టుకోలేడు, ఇప్పుడు తట్టుకోలేడు. దేవుడు మనసు మాత్రం అలాగే ఉంది, మీరు గమనించాలి. 2వ అధ్యాయం ఆదికాండం 9వ వచనానికి వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనానికి వెళ్తే ఇలా ఉంది, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారముకు మంచిదినైనా ప్రతి వృక్షమును అన్నాడు. అబ్బా ఎంత మంచి మాట చూడండి, అందులో గచ్చ పొదలు లేవు, ముండ్ల తుప్పులు లేవు, పాయిజనస్ ప్లాంట్స్ లేవు, మెడికల్ ప్లాంట్స్ కూడా లేవు. మెడికల్ ప్లాంట్స్ ఎందుకు, రోగాలు లేనప్పుడు లేవు. 9వ వచనం ప్రకారంగా చూడ్డానికి అందంగా ఉన్నవి, తినడానికి రుచిగా ఉన్న మంచి వృక్షాలను దేవుడు మొలిపించాడు. 1. 2వది ఆ తోట మధ్య జీవవృక్షమును మొలిపించాడు. 3వది మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షమును కూడా దేవుడు మొలిపించాడు. మంచి వృక్షాలను, 1-2 ప్రత్యేకమైన వృక్షాలను దేవుడు చేశాడు. చేసిన దేవుడు కొన్ని గైడెన్సెస్ కూడా ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 16వ వచనం దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాలను నిరభ్యంతరంగా తినొచ్చు. కండిషన్స్ లేవు, టర్మ్స్ లేవు, అసలుకి రూపాయి పే చేయాల్సిన పనే లేదు, అన్ని తినొచ్చు. మీట్లో పెట్టుకోండి, ఎవరు మీట్లో పెట్టుకోలేదు, దగ్గితే వినిపిస్తుంది, ఎవరి దగ్గర వాళ్ళు గమనించండి. మంచి చెడుల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. తినొద్దని ముందే చెప్పాడు. తింటే ఆ చెట్టులో ఏముందో చెప్పట్లేదు, కానీ ఒకవేళ నా మాటను కాదు అంటే, నాకు అవిధేత చూపిస్తే, నన్ను ప్రేమించకపోతే మాత్రం నువ్వు తిని దినాన నిశ్చయంగా చచ్చదు. బైబిల్ పరిభాషలో చావు లేదా మరణం అంటే అర్థం ఏంటంటే, పరమాత్మ నుంచి జీవాత్మ వేరుపడటం, లేకపోతే జీవము కలిగిన దేవునికి మానవుడికి మధ్య ఎడబాటు రావటం, దూరం అయిపోవటం. ఒకవేళ నా మాట నువ్వు కాదు అని నాకు అవిధేత చూపిస్తే, అవిధేత చూపించేవాడు నా వద్ద పెట్టుకోలేను, అది నా తత్వం కాదు, నా స్వభావం కాదు అని దేవుడు అన్ని చేశాడు. క్యాజువల్ ఇన్స్ట్రక్షన్, అన్ని తిను కానీ ఇదిగో ఈ ఒక్కటి తినొద్దు. అందులో ఏమీ లేదు, కానీ దేవుడు నరుడు తనను ప్రేమిస్తున్నాడా లేదా తనకి విధేత చూపిస్తున్నాడు లేదా ఆయన పరీక్షించడానికి ఇష్టపడ్డాడు. తినొద్దు అని మాత్రమే చెప్పాడా? ఆ మాట మాత్రం చెప్పకుండా తింటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా చాలా వివరించాడు. తిని దినాన నిశ్చయంగా చచ్చదువు, తిని దినాన నిశ్చయంగా చచ్చదువు అని దేవుడు చెప్పాడు. సహజంగా ఇట్లా అంటాం, హై టెన్షన్ వైర్ వెళ్తుంది, హై టెన్షన్ వైర్ ను పట్టుకుంటే మనుషులకు ప్రమాదం అని మనకు తెలిసి దాన్ని కట్టేటప్పుడే 40 అడుగులు ఎత్తు 50 అడుగులు ఎత్తేసి కడతారు హై టెన్షన్ వైర్ని. కింద బోర్డ్ రాస్తారు, డేంజర్, పట్టుకోకూడదు, దగ్గర రాకూడదు, హెవీ కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పి. నీకు బోర్డు రాసి జాగ్రత్తలు తీసుకుని అంత హైట్ కట్టిన తర్వాత పని పట్టుకుని ఆ స్తంభం ఎక్కి హై టెన్షన్ వైర్ ను పట్టుకుంటే ఏమనాలి ఏమనాలి? అయితే మనకు సహజంగా ఏదైతే ప్రశ్న వస్తుందో, చెట్టు ఎందుకు వేశాడు, చెట్టు ఎందుకు వేసిన ప్రశ్న వస్తుందో, ఆదామవలు కూడా ప్రశ్న అడగలేదు దేవుణ్ణి. దేవుడు ఆ పండు తిన్న తర్వాత ఆయన వాళ్ళతో సహవాసం చేయడానికి, ఫెలోషిప్ చేయడానికి ఆయన వాళ్ళ వద్దకు వచ్చినప్పుడు ఇలాగ అడిగాడు, 3వ అధ్యాయము కిందకు వస్తే దేవుడు 8వ వచనంలో దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు వారి పాపం వారిలోకి రావటం వల్ల సిగ్గు తెలిసింది, దాక్కుంటున్నారు. అప్పుడు 9వ వచనంలో దేవుడు పిలిచాడు ఎక్కడున్నావని. 10వ వచనంలో వారి సమాధానం విన్న తర్వాత 11వ వచనంలో ఇలా అన్నాడు, అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలుసున్నవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా, మంచి చెల్లిచి వృక్ష ఫలాన్ని తింటివా అని ఆ చెట్టుని పాయింట్అవుట్ చేయట్లేదు కదా. ఒకటి నేను తినొద్దన్నాను, అదేమన్నా తిన్నావా, అవిధేత చూపించావని ప్రశ్నించాడు. 12వ వచనంలో చూద్దాం, ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే, ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను తింటిన నిన్ను. 12వ వచనంలో ఏమంటున్నాడు, నాదేమి తప్పులేదు, నేను చాలా పురుషోత్తముణ్ణి, నువ్వు నాకు ఇచ్చావు కదా స్త్రీ, నువ్వు నాకు ఇచ్చావు కదా స్త్రీ, ఈమె నాకు ఇచ్చింది, ఈమె నాకు ఇచ్చింది, ఈమెను ఎవరు ఇచ్చారు, నువ్వు ఇచ్చావు. తప్పు అయితే స్త్రీదవ్వాలి, కాకపోతే నీదవ్వాలి. నేను మాత్రం బుద్ధిమంతుణ్ణి. అబ్బా ఎంత మంచి మనసు వచ్చిందో ఆదాముకి. దేవుడు ఏం కోరుకున్నాడు తన కుమారుడి నుంచి, మన బిడ్డల నుంచి మనం ఏం కోరుకుంటున్నాం? విధేయత కోరుకుంటాం, నమ్మకంగా ఉండాలని కోరుకుంటాం, మాట వినాలని కోరుకుంటాం. కానీ ఈ ఆదాము సమాధానం విన్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు కోటానుకోట్ల దేవదూతల చేత స్తుతింపబడుతున్నవాడు, సృష్టికర్త మహారాజు ఆ దేవుడు ఎట్లా అర్థం చేసుకోవాలి ఆదాముని? సహజంగా ఏం చేయాలి, నేను తినొద్దన్నాను నువ్వు తిన్నావు, నేను తినొద్దాను నువ్వు తిన్నావు, తిన్న తర్వాత తిన్నావా అని అడగగానే ఏం చేయాలి, సాగిలిపడు, కాళ్ళు పెట్టుకుని తప్పు అయిపోయింది మహాప్రభు అంటే కనికరం పుడుతుంది, క్షమించాలని ఆలోచన వస్తుంది. ఏమైనా తప్పైందన్నాడా అనలేదు. పైగా ఎంత కన్నింగ్ నేచర్ వచ్చిందంటే, నాది కాదు తప్పు స్త్రీది, స్త్రీది కూడా కాదు తప్పు, స్త్రీనిచ్చావు కదా నీది. 13వ వచనంలో పోనీ ఈయన చాలా గొప్ప సమాధానం చెప్పాడని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చింది. నేను మోసపోయానన్నదా మోసపుచ్చింది అన్నదా? సర్పం నన్ను మోసపుచ్చింది, తప్పు కాదు సర్పంది, తప్పు కాదు సర్ప, నాది కాదు తప్పు సర్పంది. దేవుడు ఈ స్వభావాన్ని తట్టుకోలేడు, దేవుడు ఈ స్వభావం తట్టుకోలేడు. దేవుడు చెట్టు వేసింది, అందులో పాయిజన్ పెట్టేయలేదు, కానీ ఎంత చేశాను కానీ తిరిగి వారి వద్ద నుంచి విధేయత కోరుకుంటున్నాను, ప్రేమ కోరుకుంటున్నాను, ఆ ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారా లేదా అని దేవుడు పరీక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడైతే నరుడు దేవుని మాటను దాటాడో, దేవుని ఆజ్ఞను మీరాడో, బైబుల్ చెప్తా ఉంది ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇట్లా అంటాను, ఒక్క పాపం మానవ జాతికి ఎంత శాపం తీసుకొచ్చింది, ఒక్క అతిక్రమం మానవ జాతిని పతనానికి నడిపిస్తూ వస్తుంది. దేవుడు మాట జీవము కలిగిన మాట, దేవుని మాటలో జీవం ఉంది. గమనిద్దాం, మన బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ అంతా దేవుని మాటలు, దేవుడు రాసిన ఆయన మాటలను మనం పాటిస్తే మనకెంతో మేలు. దేవుడు రాయించిన ఆయన మాటలను మన పెడచెవిని పెడితే ఎంత శాపమైతే ఆది దంపతులకు వచ్చిందో అలాగే మనం కూడా దేవుని మేలును పొందలేము. 128వ కీర్తన 1వచనం 2వచనంలో దేవుడు ఇలా అంటున్నాడు. 128వ కీర్తన 1-2 వచనాలు చూద్దాం. యెహోవయందలు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు. దేవుడు ఏం కోరుతున్నాడు, అన్ని నీకు ఇచ్చాను, బ్రతుకునిచ్చాను, భవిష్యత్తునిచ్చాను, బిడ్డలనిచ్చాను, ఆశీర్వాదాలు ఇచ్చాను, అధికారం ఇచ్చాను, ఎన్నిక లేని నిన్ను ఒక స్థాయిలో ఒక హోదాలో ఉంచాను, తిరిగి నువ్వేం చేయాలి దేవునికి, తిరిగి నువ్వేమన్నా చేయాలో, ఏం చేయాల్సిన అవసరం లేదంటే, ఒకవేళ నేను చేయాల్సిన అవసరం లేదంటే, ఆ కృతజ్ఞత లేని జీవితాన్ని దేవుడు ఇష్టపడడం లేదు. అందుకే 128 మొదటి వచ్చిన అంటున్నాడు, యెహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు. మనం దేవుని పట్ల భయభక్తులు చూపించాలి. 2, ఆయన త్రోవలు, ఆయన మాట్లాడిన ఆజ్ఞలు, ఆయన విధించిన కట్టడలు, ఆయన చూపిస్తున్న మార్గంలో మనం నడిచేవారుగా ఉండాలి, తప్పిపోయేవారుగా ఉండకూడదు. అలాంటి వాడుగా నువ్వు ఉంటే 2వచనంలో అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. 3వచనం, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలుంటారు. యెహోవయందు 4వచనం, యెహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. దేవుడేం కోరుతున్నాడు నీ వద్ద నుంచి, దేవుడేం కోరుతున్నాడు, అన్ని నీకు ఇచ్చాడు. నువ్వు అడిగితే పుట్టించాడు. ఒక మాట చెప్పనా, ఒకవేళ కిడ్నీ రీప్లాంట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది, ఐ రీప్లాంట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది, హార్ట్ సర్జరీ చేసి ఒక స్టంట్ వేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది, రిపేర్ చేయడానికే మనం ఖర్చు పెట్టేది 100,000, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేవు. ఒకసారి అద్దం ముందు నిలబడుకొని తల వెంట్రుకలు మొదలుకొని అరికాల వరకు నేను చూసుకుంటే అబ్బా, 100,000 పోసినా సరే నువ్వు కొనలేని విలువైన దేహాన్ని నువ్వు అడగకుండా ఇచ్చేసాడు. మనకి మన మీద ఎంత అధికారం ఉందంటే బైబుల్ అంటది, నువ్వు ఒక వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవు రా, ఊడిపోతున్న వెంట్రుకను మొలిపించుకోలేం, కనీసం వెంట్రుకను కూడా మొలిపించలేం, అది మన గొప్పతనం. మరి దేవుడు సమస్తాన్ని చేసి నీ చేతిలో పెట్టాడు. నీ వద్ద నుంచి ఏం కోరుతున్నాడు, యెహోవయందలి భయభక్తుడు, ఆయన ఆజ్ఞలు వినటాన్ని దేవుడు కోరుతున్నాడు. అది కష్టమా? భక్తులందరూ చెప్పేది, గొప్ప జ్ఞాని అయిన సోమని చెప్పేది ఇదే. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. మానవ బ్రతుకు పరమార్థం ఏంటి, ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అని ఆయన కంక్లూజన్ లో ప్రసంగి గ్రంథం మహాజ్ఞానం చేత లోకానంతా రంగరించి, లోకంలో ఉన్న విషయాలన్నీ ఆలోచించేసి, ప్రతి విషయాన్ని ఆలోచించిన తర్వాత ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలన మానవ కోటికి ఇదియే విధి. అది ఆ రెండి అడుగుతున్నాడు, నా పట్ల భయభక్తులు కలిగి ఉండటం, నా వాక్యము నా ఆజ్ఞల ప్రకారంగా బ్రతకటం. అలా నువ్వు బ్రతికితే ఆశీర్వాదం, అలా నువ్వు బ్రతికితే నీకు నీ కుటుంబానికి క్షేమం, అలా కాదు అని దేవుణ్ణి తప్పి సొంత ఇష్టానుసారంగా బ్రతికితే ఆది దంపతుల మీదకి వచ్చిన శాపము, కఠినమైన శిక్షలు మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయ ఉపదేశ కాండం 11వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. 11వ అధ్యాయం 26-27 చూడాలి. 26-27 చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయును శాపమును పెట్టుచున్నాను. చాయిస్ నీది మరొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆదాము అవ్వలను ప్రోగ్రామ్ పెట్టిన రోగుల్లో చేయలేదు. పండు తినకుండా ఉండాలి, ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి పండు తినకూడదు, వెళ్ళకూడదు, చేయకూడదు. దేవుడు మానవుని స్వేచ్ఛాజీవిగా చేశాడు, స్వతంత్రుడిగా చేశాడు. ఎంత స్వేచ్ఛనిచ్చాడంటే, ఒకవేళ దేవుడు ఒక నియంతయి ఉంటే, ఒకవేళ దేవుడు ఒక మోనార్కయి ఉంటే, దేవుడు తండ్రి, నిన్ను ప్రేమించిన తండ్రి నీకంటూ స్వేచ్ఛ లేకుండా ఒక రోగులో చేస్తుంటే ఆ రోజు నిజంగా పాపం వచ్చేది కాదు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. తన వలే అధికారం కలిగిన వాడుగా, తన వలే నిర్ణయాలు తీసుకునేవాడుగా, తన వలే సృష్టిని ఏలుబడి చేసేవాడు, తన స్వరూపంలో తన పోలుకు చొప్పున ఆధిక్యత కలిగిన వాడుగా దేవుడు సృజించినప్పుడు దేవుడు మన వద్ద నుంచి కోరుతున్నది ఒక్కటే, విధేయత. అదే అంటాడు, నీ ముందు చాయిస్ ఉంచబడింది, దీవెన శాపము రెండు నీ ముందు ఉంచబడ్డాయి. 27వ వచనం, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిని ఎడల దీవెన. ఆయన మాట వింటే దీవెన, ఆయన మాటకు లోబడి బ్రతికితే దీవెన, బైబిల్ చదివే బైబిల్ ప్రకారంగా బ్రతుకులు కట్టుకుంటా ఉంటే దీవెన. 28వ అంటాడు, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగైన ఇతర దేవతను అనుసరించిన శాపం మీకు కలుగును. అదే కీ పాయింట్. దేవుడు ఎందుకు ఆదామును శపించాడు? దేవుని మాటను వినలేదు, అవిధేయత చూపించాడు. దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఆదాము చేసిన తప్పు, ఆదాము చూపించిన అవిధేయత, ఆదాము చూపించిన మెడవంచిన స్వభావాన్ని మనం చూపించకూడదు. అలా చూపించడం వల్ల ఆదాము మీదకి శాపం వచ్చింది. ఆదాము మొదలుకొని ప్రతి తరం మీదకి, మానవ జాతి అంతటి మీదకి మరణం వచ్చింది. మంచి చెడు తెలివినిచ్చి వృక్షాన్ని దేవుడు ఏదానికి ఉద్దేశం ఒకటే, నన్ను ప్రేమిస్తున్నావా లేదా. జైల్లో బందీగా పెట్టి 7 ఓసులు వెనకాల ఉంచి నీ దగ్గరకు నేను వచ్చి, బస్ మహేష్ చాలా మంచివాడు, లేకపోతే రారా చాలా మంచివాడు, అసలు మందు తాగడు, అసలు పరాయమ్మ వైపు కన్నెత్తి చూడడు, చాలా బుద్ధిమంతుడు అని అంటా ఉంటే అది ఎంత అజ్ఞానంగా ఉంటుందో. నువ్వు ఎక్కడున్నావు? జైల్లో ఉన్నావు. ఆ లోపల మందు రాదు, ఆ లోపల స్త్రీని చూసే అవకాశం నీకు లేదు, డబ్బు అవకాశం లేదు. ఇప్పుడు మంచివాడని చెప్పి ఎట్లా సర్టిఫై చేయమంటావు? నిజంగా మంచివాడు కాదు తెలియాలంటే ఎప్పుడు ప్రూవ్ అవ్వాలి? స్వేచ్ఛగా ఉండి చేయడానికి అవకాశం ఉండి, నీలో ఉన్న ఆ క్యారెక్టర్ని బట్టి, దేవుని భయాన్ని బట్టి నువ్వు చేయకుండా ఉంటే అప్పుడు సర్టిఫై చేయాలి. హీఈస్ ఎ జెన్యున్ పర్సన్, టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. పరీక్షించి నిర్ధారించాలి. దేవుడు తనను ప్రేమిస్తున్నాడు లేదా పరీక్షించడానికి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆది మానవుడు ఆ మాట చనిపోయాడు. అయితే ఇక్కడ మనం మరొక మాట చూస్తా ఉన్నాం. ఈ ఆది కాండం మూడవ అధ్యాయం 22వ వచనంలో, శాపం వచ్చిన తర్వాత దేవుడు మనిషితో ప్రవర్తిస్తున్న విధానం ఎలాగుందో చూద్దాం. ఆది కాండం మూడవ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే ఇలా ఉంది. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి, తర్వాత మాట, అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడు ఆ తోటలోంచి బయటికి పంపించేసినట్టుగా, 24వ వచనంలో, జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టినట్లుగా రాయబడింది. 22 నుంచి 24వ వచనాల్లో, జీవవృక్ష ఫలాలు తిని నిరంతరము జీవించునేమో అని తినకుండా చేసేసాడు. దీన్ని నెగిటివ్ గా తీసుకుందామా, పాజిటివ్ గా తీసుకుందామా? దేవుడు కఠినంగా ప్రవర్తిస్తున్నాడా? దేవుడు మనం ఎక్కువ కాలం జీవించకూడదని మన జీవవృక్ష ఫలాల నుంచి బయటికి పంపించేశాడంటే ఒక మాట అంటాను, 16వ వచనం నుంచి 19వ వచనం వరకు మన జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది, నేల చెప్పించబడింది. స్త్రీకి ప్రయాసము, వేదన, కష్టాలన్నీ శాపం ఇవ్వబడ్డాయి. పురుషుడికి కూడా చాలా కష్టాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు కష్టాలతోనూ, రోగంతోనూ, మరణంతోనూ, రోగాలతోనూ ఉన్న ఈ జీవిత కాలం ఎక్కువ ఉంటే, లేకపోతే నిరంతరం జీవించే జీవితం అయి ఉంటే ఎంత భయంకరంగా ఉండేదో మానవ జాతి పరిస్థితి. అలా అంటాను, 60 సంవత్సరాల జీవితంలో ఈ కష్టాలు తట్టుకోలేకే 38 సంవత్సరాలు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉన్నారు. 60 సంవత్సరాలకు పెంచుతున్నాం అనేసరికి బాబు 2 సంవత్సరాలు మా వల్ల కాదు, మేము చేయలేము. ఏదో జీతం వస్తుంది కాబట్టి ఆ వయసులో కూర్చుని తిన్నా సరే ఎవరు అడగరు కాబట్టి, ముసలిని పట్టించుకోరు కాబట్టి సరే అని అంటున్నాం. కానీ 40 సంవత్సరాలు దాటిన తర్వాత బీపీ అటాక్ అయ్యి, షుగర్ అటాక్ అయ్యి, కళ్ళు కనబడక ఐరిస్ ఆపరేషన్ చేయించుకొని, మోకాలు చిప్పలు మార్పించుకొని, జుట్టు అంతా ఊడిపోతా ఉండి, ముసలోడు వైపు చేతి కర్ర పట్టుకుని నడుస్తా ఉన్న ఆ జీవితాన్ని దేవుడు పొడిగించి ఉంటే, నిరంతరం జీవించే జీవితంలో ఈ కష్టాలను వచ్చి ఉంటే ఎంత భయంకరంగా ఉండేదో. దేవుడు తన ప్రేమ చేత శాపగ్రస్తమైన ఈ జీవిత కాలం ఎక్కువ ఉండకూడదు, త్వరగా విడుదల రావాలి, తాను చేసిన తప్పు తాను తెలుసుకోవాలి, మనిషి మరలా దేవునికి విధేయుడిగా మారాలని చెప్పి తన్ను ఎదుగు నిమిత్తము నిర్ణయ కాలంగా కొంత ఆయుష్కాలాన్ని దేవుడిచ్చాడు. దాని తర్వాత వారిలో మనం ధ్యానం చేద్దాం. ప్రారంభంలో 1000 సంవత్సరాలు ఇవ్వబడింది, తర్వాత 120, తర్వాత 60, 70కి, తర్వాత ఈరోజు బెత్తెడు లెక్కలేంది, ఇంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితంగా ఈ శాపగ్రస్తమైన జీవితం తగ్గించబడుతూ వస్తుంది. అది నిజంగా మానవ జాతికి ఎంత ఆశీర్వాదమో, ఎంత ఆశీర్వాదమో. ఆదిక ఈ శాపం రావడానికి ముందు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా జీవవృక్ష ఫలాలు ఆ ఏదైన తోటలో ఉన్నాయి, ఆదామవులు వాటిని తినొచ్చు, నిరంతరం జీవించవచ్చు. ఎటర్నిటీ, లిమిటేషన్ లేదు, మానవ జీవిత కాలానికి లిమిటేషన్ లేదు, పరిమితి లేదు. నిరంతరం జీవించేవాడుగానే దేవుడు సృజించాడు. అయితే ఎప్పుడైతే శాపగ్రస్తమైన జీవితాన్ని శాపంగా పొందుకున్నామో, అలా నిరంతరంగా జీవిస్తున్న జీవితంలో ఇన్ని శాపాలు వస్తే ఎట్లా అంటాను, షుగర్ వ్యాధి వచ్చింది అనుకుందామండి, ఊహిద్దాం 45 సంవత్సరాలకి, ఎప్పటికి పోద్ది, చచ్చేదాకా పోదు, రోజు మాటలు మింగడమే. బొల్లు వచ్చింది, లేకపోతే హార్ట్ లో ప్రాబ్లం వచ్చింది, ఏ ఒక్క సమస్య వచ్చినా మనం చచ్చేదాకా పోయేది కాదు. ఇన్ని సమస్యలతో ఆయుష్కాలం పొడిగించబడితే మంచిదా, ఆయుష్కాలం తగ్గించబడితే మంచిదా? మరి తగ్గించబడ్డ ఆయుష్కాలం తర్వాత జీవితం లేదంటే గమనించాలి, క్రైస్తవ జీవితం అంతా మరణం తర్వాత జీవితం కొరకు నిరీక్షణ కలిగిన జీవితం. ఇదంతా శాపగ్రస్తమైన జీవితం, విడుదల జీవితం దేవుడు తన వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తున్న 22వ వచనంలో జీవవృక్ష ఫలాలు దేవుడు అక్కడ దూరం చేశాడు, కానీ దాన్ని మానవ జాతికి శాశ్వతంగా దేవుడు దూరం చేయలేదు, శాశ్వతంగా దేవుడు దూరం చేయలేదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనానికి వెళ్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే ఇలా అన్నాడు, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అక్కడ దూరం చేశాడు, కానీ మానవ జాతికి శాశ్వతంగా దూరం చేయలేదు. దేవుడు అంటున్నాడు, ఇగో నిరంతరం జీవించే జీవితం ఒకటి ఉంది. ఏదైనా తోటలో కోల్పోయిన ఆశీర్వాదకరమైన జీవితం, ఏదైనా తోటలో కోల్పోయిన నిత్యత్వం, ఏదైనా తోటలో కోల్పోయిన ఆరోగ్యం, ఏదైనా తోటలో కోల్పోయిన నిత్య యవనం, అది శాశ్వతంగా దూరం అవ్వలేదు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు జయిస్తే, జయ జీవితాన్ని జీవిస్తే, దేవుడి కొరకు భూమి మీద కొంతకాలం నమ్మకంగా నువ్వు బ్రతికితే అంటాడు, జయించు వానికి పరదేశంలో జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. ఇదే ప్రకటన గ్రంథం ముగింపు. ఆది కాండం ప్రారంభంలో కనబడ్డ జీవవృక్షం ట్రీ ఆఫ్ లైఫ్, ట్రీ ఆఫ్ లైఫ్. ఆది కాండం ప్రారంభ పుటల్లో కనబడిన జీవవృక్షం ఆ బైబిల్ ముగింపులో ప్రకటన గ్రంథం చివరిలో వాగ్దాన పూర్వకంగా కనబడతా ఉంది. 22వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే ఇలా రాయబడింది 2వ వచనంలో, 2వచనంలో ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటకే వినియోగించుదురు. ఇక శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు అని ఆ యెరూషలేము పట్టణం కొరకు, నిత్య జీవం కొరకు మనం పొందబోతున్న పరలోక రాజ్యం కోసం మాట్లాడుతూ అక్కడ జీవవృక్షం ఉందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 14వచనాన్ని చూస్తే, 14వచనం జీవవృక్షమునకు హక్కు గలవారే అని రాయబడింది. నీకు రైతు ఉంది, నువ్వు దేవుని కొరకు బ్రతికితే క్రీస్తు యేసునందు విశ్వాసంతో ఆయన కొరకు ఆయన వెంబడించేవాడుగా నీకుంటే నీకు ఆ ట్రీ ఆఫ్ లైఫ్, ఆ జీవవృక్షానికి అధికారం వచ్చినట్లుగా, హక్కు ఉన్నట్లుగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. 19వచనంలో ఇలా రాయబడింది, 19వచనం ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యములో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములు రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. దేవునికి అవిధేయుడిగా బ్రతికితే మాత్రం హక్కు కోల్పోతావు, హక్కే ఉండదు. దేవునికి విధేయత చూపిస్తే హక్కుదారుడుగా నువ్వు ఉంటావని, అది నీ హక్కు అని దేవుడు మాట్లాడతావు అన్నమాట. ఎంత ఆనందకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉందో. మరలా చెప్తున్నాను, ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల్లో 3వ అధ్యాయంలో పతనం కనబడితే, ప్రకటన గ్రంథంలో రెస్టరేషన్ కనబడుతుంది, తిరిగి కట్టబడడం కనబడుతుంది, పరలోక పట్టణం కొరకు రాయబడుతుంది, యెరూషలేము పట్టణం కొరకు రాయబడుతుంది. ఏదైతే మనం కోల్పోయామో అవన్నీ మనం పొందుకుంటా ఉన్నాం. ఏదైతే దేవుడి నుంచి దూరం అయిపోయాం, మరలా దేవునితో జత కట్టడం కొరకు రాయబడుతుంది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-4 వచనాలు చూడాలి. 21వ అధ్యాయము 1-4 వచనాలు అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. ఈరోజు ఈ నేల, అబ్బా, ఈ అమరావతిలోను రాజధాని ప్రాంతంలో మేము ఉన్నాం కదా, సెంటు స్థలం ఎంత ప్రాకులాడిపోతామో. అవసరమైతే చంపుతాం, లేకపోతే చేస్తాం. అంత పిచ్చి, అంత క్రేజ్ నేల అంటే. రియల్ ఎస్టేట్ నేల మీద ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్న నేల శపించబడ్డ నేల మీదే నీకు ఇంత ప్రేమ ఉంటే, దేవుని వాక్యం వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే క్రొత్త భూమి. ఏదైనా తోటలో చాలా మంచి, ఇట్ వాజ్ గుడ్ అని దేవుని అన్నాడు. సమస్తం చాలా మంచిగా ఉందని దేవుడు దేనికోసం వాగ్దానం చేశాడు, ఆ స్థితిలోది క్రొత్త భూమి వాగ్దానం చేయబడుతుంది, క్రొత్త ఆకాశం వాగ్దానం చేయబడుతుంది. 3వచనంలో దేవుడు ఏదైనా తోట నుంచి ఆదాము వాళ్ళు వెళ్ళగొట్టాడు, తిరిగి వారి వద్దకు, దేవుడి వద్దకు రాకుండా కిరూబులను, దేవదూతలని కాపలగా ఉంచినట్లుగా చూస్తున్నాం. వెళ్ళగొట్టిన దేవునితో మరలా మానవుడు పెనవేసుకుంటా ఉన్నాడు. 3వచనం అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయ్యుందరు, దేవుడు తానే వారి దేవుడైంది, వారికి తోడే ఉండును. చాలాసార్లు ఎలక్షన్స్ మూమెంట్ కదా, మన జనరల్ ఏమనుకుంటున్నాం, అన్న వస్తే జీవితాలు మారిపోతాయి. ఏ అన్నా, నీలాంటి అన్నే, అంతకుమించి గొప్ప ఏం లేదు ఆయనలో. 4 చేతులు లేవు, 2 తలకాయలు లేవు, నీకున్న లిమిటేషన్స్ ఆయనకున్నాయి. ఆయనకి ఏమైనా అధికారం ఇస్తే మా భవిష్యత్తు మారిపోతుంది, మా జాతకం మారిపోతుంది మనం అనుకుంటున్నాం. కానీ ఏ పార్టీ వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఎలాంటి వ్యక్తి ప్రధానైనా మన జీవితాలు మారు. అదే దేవుడే అధికారి అయితే, ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు ఐగుప్తు నుంచి కనానికి. బైబిల్ చరిత్రని మాట్లాడుతున్నాను, కట్టుకథలు కాదు. ప్రయాణం చేస్తున్నారు ఎంతమంది, 6 లక్షల కాల్బలం, యుద్ధ వీరులు 6 లక్షలు. ఒకవేళ మొత్తం పిల్లల్ని పెద్దల్ని లెక్కేసుకుంటే 30 లక్షలు. 30 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తుంటే ఆశ్చర్యం ఏంటంటే వారి కాళ్ళు వాయలేదట, వారి చెప్పులు అరగలేదట, వారి బట్టలు మాయలేదట. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం, రాత్రి వారికి వెలుగివ్వడానికి, ఆ చెలిలో చిన్నపిల్లలు చనిపోకుండా ఉండడం కోసం వేడినివ్వడానికి అగ్నిస్తంభం. ఆకలేస్తుంది అనగానే ఆకాశం నుంచి మన్న, మాంసం కావాలనగానే పూరెళ్ళు, ఆ వాటర్ కాలకు బండ నుంచి నీరు. అబ్బా, నీ దేవుడు అధికారిగా ఉంటే, నీ దేవుడి పరిపాలన ఉంటే ఇంకేం కావాలి మనకి. ఏదైతే ఆది కాండలో మనం కోల్పోయామో, ప్రారంభ పుటల్లో కోల్పోయామో, బైబిల్ చరిత్ర ముగింపులో దేవుడు వాగ్దానం చేస్తున్న మాట, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంటుంది. దేవుడు మనుషులతో కాపురం ఉంటాడు, మనుషులు దేవుని ప్రజలై ఉంటారు, దేవుడు వరకు తోడై ఉంటాడు. నాలుగో వచనం ఎంత దీవెనకరంగా ఉందో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయను, మరణము ఇక ఉండదు. మరణము ఇక ఉండదు, ఎంతో ఆశ ఉంది కదా, చావు అంటే ఎంతో భయం ఉంది కదా, చనిపోతానేమో అని భయం, అది ఎంతో వెంటాడుతూ ఉంది కదా. దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది మరణము ఇక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయి, మొదటి సంగతులు గతించిపోయాయి, మొదటి సంగతులు గతించిపోయాయి. వేదన లేని జీవితం, ఏడుపు లేని జీవితం, దుఃఖం లేని జీవితం, మరణం లేని జీవితం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరలా మనిషి దేవునితో తెనవేసుకోవడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి ఎట్లా సాధ్యమవుతుంది? దేవునితో తెగిపోయిన మన బంధం మరలా దేవునితో ఎట్లా తెనవేసుకోగలం? శాపాన్ని మరణాన్ని తెచ్చుకున్న మనం శాపం నుంచి మరణం నుంచి ఎలా విడుదల పొందగలం? రోగం నుంచి ఎలా విడుదల పొందగలం? దేవునికి దూరం అయిపోయిన మానవ జాతి మరలా దేవుని వద్దకు ఎలా చేరుకోగలదు? ఈ పెద్ద ప్రశ్నే బైబిల్లో ఉన్న కీలకమైన వర్తమానం, దాన్ని సువార్త అంటారు. సువార్త అంటే తెగిపోయిన మనిషిని తిరిగి మరలా దేవునితో కలపటం, దాని కొరకు దేవుడు చేసిన కార్యం. ఆదికాండం 3వ అధ్యాయం ఈ ఒక్క మాటను అంశాన్ని చూసి మనం ముగించుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 21వ వచనం. ఆదాము 21లో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. పైన ఏమో శపించాడు, కిందేమో వెళ్ళగొట్టాడు, మధ్యలో ఏం చేస్తున్నాడు, బట్టలు లేక దిగంబరత్వంతో ఉండి సిగ్గుతో భయపడిపోయి చెట్ల కింద దాక్కుంటూ ఆకుల్ని అడ్డు పెట్టుకున్న వారిని చూసి జాలిపడి తెలియక చేశారు. చేస్తే చేశారు, కానీ ఏదో విధంగా నా బిడ్డను మళ్ళా నేను దక్కించుకోవాలన్న ప్రేమ చేత దేవుడు చాలా కఠినంగా ఉన్నాడు. ఆయన రోషం కలిగిన వాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన పాపాన్ని సహించలేడు, పాపాన్ని చూడలేంత పరిశుద్ధమైన కన్ను కలిగిన వాడు. కానీ హీఈస్ ఎ కంపాషనేట్ ఫాదర్, ఆయన ఎంతో కనికరం కలిగిన తండ్రి, ఆయన ఎంతో ప్రేమామూర్తి. అందుకే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అంటాడు 1 యోహాను 4వ అధ్యాయంలో. గాడ్ ఈజ్ లవ్, గాడ్ హ్యాజ్ లవ్ కాదు, గాడ్ ఈజ్ లవ్, దేవుడే ప్రేమ, దేవుడే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు 21వ వచనంలో వారికి చర్మపు చొక్కాయలు, వుడ్ ల్యాండ్ జాకెట్ వేసాడట, చర్మపు చొక్కాయలు తొడిగించాడట. చర్మపు చొక్కాయలు రావాలంటే ఒక జంతువు బలం ఇవ్వాలి, అది చనిపోయి దాని చర్మాన్ని ఒలిచి వీరికి బట్టలుగా చేయాలి, ఒక బలి జరగాలి, ఒక బలి జరగాలి. ఈ చర్మపు చొక్కాయలు రక్షణ వస్త్రాలుగా తీసుకోవచ్చు, చర్మపు చొక్కాయలను రక్షణ వస్త్రాలుగా. ఇగో శరీరాన్ని ఎండ నుంచి రక్షించేవి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించేవి, కాపాడేవిగా మనం తీసుకుంటే దేవుడు బలి కొరకు, బలి ద్వారా వచ్చే రక్షణ కొరకు ఆ 21వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏంటా బలి అంటే మన ప్రభు అయిన యేసు, మన ప్రభు అయిన యేసు. అందుకే యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారిని చూపిస్తే ఎట్లా అన్నాడు, ఇదిగో ఇదిగో బిహోల్ దిస్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక గొర్రెని చంపి దాని చర్మాన్ని చొక్కాయని చేసినట్లుగా 3:21లో చూస్తున్నాం. అలాగే 3:15లో కూడా దేవుడు స్త్రీ సంతానం ద్వారా ఇచ్చే విజయం కోసం మాట్లాడుతున్నాడు. అది వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. 21లో చర్మపు చొక్కాల ద్వారా వారికి ప్రొటెక్షన్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూస్తాం. ఆదాముతో పోల్చబడుతూ యేసుక్రీస్తు వారు 2వ కడపటి ఆదాముగా, ఆదాము మొదటి ఆదాముగా లేఖనాల్లో యేసుక్రీస్తు ద్వారా ఎంత మేలు జరిగిందో మనకి ఈ వాక్యాలు చూస్తున్నాం. ఆదాము ద్వారా కోల్పోయిన వైభవాన్ని, ఆదాము ద్వారా తెచ్చుకున్న శాపాన్ని నుంచి విడుదల పొందడానికి కడపటి ఆదాముగా బైబిల్లో కనబడుతున్న ప్రభు అయిన యేసును చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, 20వ వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. మూడవ అధ్యాయంలో మరణం, నువ్వు మన్ను కాబట్టి తిరిగి మన్నైపోతావు, శాపాన్ని చూస్తున్నావు. ఇక్కడ మన్నులో నుంచి మరలా తిరిగి లావటం, లేకపోతే మరణం నుంచి తిరిగి లావటం, మృతుల పునరుద్ధానం, మరలా బ్రతకడం కోసం రాయబడతా ఉంది. 21వ వచనంలో మనుషుని ద్వారా మరణం వచ్చాను, ఏ మనుషుడు? ఆదాము ద్వారా. కనుక మనుషుని ద్వారానే ఏ మనుషుడు? మనుష్య కుమారుడిగా రాయబడిన క్రీస్తు ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగను. 22వ వచనం, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఒక్క మానవుడు మానవ జాతి అంతటిని నాశనానికి తీసుకెళ్లిపోతే అవిధేయత వల్ల, ఒక్క మానవుడిగా పుట్టిన యేసు క్రీస్తు తన విధేయత వల్ల మానవ జాతి అంతటిని విడిపిస్తా ఉన్నాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ గోస్పల్, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ బైబుల్. బైబిల్లో ఉన్న ఆ సువార్త వర్తమానం ఇదే. ఎందుకు యేసును అంగీకరించాలి? ఎందుకు యేసుక్రీస్తును ఒప్పుకోవాలి? ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచాలి? ఎందుకు క్రైస్తవుడిగా బాహాటంగా ఒప్పుకోవాలి? ఎందుకు వాక్యాన్ని ధ్యానం చేయాలంటే, ఆయనలోనే నీకు ముక్తి, ఆయనలోనే నీకు విడుదల, ఆయనలోనే నీకు రక్షణ. ఆయన ద్వారా తప్ప, మళ్ళా చెప్తున్నాను, ఆయన ద్వారా తప్ప వేరొక రక్షకుడు లేడు, వేరొక రక్షణ మార్గం లేదు. ఆదాము ద్వారా అందరూ మృతి పొందుతా ఉంటే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 28వ వచనంలో ఇలా రాయబడింది, సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. దేని వల్ల యేసుక్రీస్తు ఎంత గొప్ప కార్యం చేస్తున్నానంటే, విధేయత ద్వారా, దేవునికి లోబడడం ద్వారా, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా. తండ్రి, గిన్నె నా వదిలి తీసివే అన్నాడు. అయినా నా చిత్తం కాదు నీ చిత్తం. ప్రయారిటీ నా సొంత విషయాలు కాదు, నీ విషయాలు, దైవిక విషయాలు, నీ ఇష్టం, నీ మనసు, నీ ఆలోచన. కడపటి ఆదాము, మన ప్రభువైన యేసు, అందరూ మరణానికి లోనైనప్పుడు, మరణానికి లోనైన మానవ జాతిని విడిపించడానికి ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప విడుదల, ఆయన చేసిన గొప్ప కార్యము బైబిల్ వర్తమానం ఇదే. యోహాను సువార్త 3:16 వచనాన్ని మనం అందరము ఒక్కసారి చూద్దాం. ఆ చూసి, ఆ మాట చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 3:16 వచనంలో ఇలా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మళ్ళా చెప్తున్నాను, దేవుడు నిన్నెంతో ప్రేమించాడు, దేవుడు నన్నెంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆదాము ద్వారా మనం అందరం నాశనానికి లోనయ్యాం. ఆదాము ద్వారా మనం అందరం శాపానికి గురయ్యాం. ఆదామునందు మనం అందరం మరణానికి లోనయ్యాం. అలాంటి మనల్ని, నరక పాపులమైపోయిన మనల్ని, మరణానికి లోనైన మనల్ని, రోగాలకి శాపానికి గురైపోయిన మనల్ని నశించిపోకుండా ఉండడానికి, నిత్య జీవానికి, నిత్య జీవితానికి, ఆ జీవవృక్ష ఫలాలు తింటూ నిత్యము జీవించే ఆ జీవితాన్ని మనం కోల్పోయాం. దేవునికి దగ్గరగా జీవించే జీవితాన్ని మనం కోల్పోయాం. శ్రమ, కష్టము, కన్నీరు, వేదన, బాధ అన్న మాటలకు అవకాశం లేని ఆ జీవితాన్ని కోల్పోయాం. మరలా ఆ జీవితాన్ని పొందుకోవడానికి ఆయన అనుగ్రహించాడు, ఆయన అనుగ్రహించాడు. నశింపక నిత్య జీవం పొందినట్లు మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలట? ఆయనేం చేయాలట? ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు, ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడు. విశ్వాసం ఉంచడం అంటే ఈ వాక్యంలో ఆయన హత్తుకోవటం, విశ్వాసం ఉంచడం అంటే ఆయనకు లోబడ్డం, విశ్వాసం ఉంచడం అంటే ఆయన ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించటం. అలాంటి వాడిగా నువ్వు ఉంటే మన జీవితానికి మనం గొప్ప మేలు చేసుకున్నవారు, పునాది వేసుకున్నవారు. అన్ని చేయాల్సిందంతా దేవుడు చేశాడు, చేయకుండా తప్పు మనం చేసాం. చేయాల్సిన మేలు ఏర్పాటును దేవుడు చేశాడు. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఒకటే, బిలీవ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్, హీఈస్ ద వే, హీఈస్ ద లైఫ్, హీఈస్ ద ట్రూత్, నో అదర్ వే ఫర్ యువర్ సాల్వేషన్. మన రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు తప్ప, తప్ప. ఎందరో లోకంలో దేవుళ్ళు ఉన్నారండి, వాళ్ళందరు నమ్ముకుంటాను, యేసుక్రీస్తుని కూడా నమ్ముకుంటాను. అబ్బా అబ్బా, చాలా బ్రాడ్ మైండ్ నీ మైండ్. కానీ దేవుడు మాత్రం అంత బ్రాడ్ మైండ్ లేదు. నన్ను ప్రేమించు,
అందరితో పాటు నన్ను కాదు నన్ను ప్రేమించు అని ఆయన కోరుతా ఉండగా ఆయన అంగీకరిద్దాము. ఆయన తెరిచిన ఈ ద్వారంలో ప్రవేశించి అగొప్ప రక్షణ, నిత్య జీవానికి పాత్రలు, జీవవృక్ష ఫలాలు తినడానికి యోగ్యులుగా, హక్కుదారులుగా మనం అందరం ఎంచబడదాం. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించను గాక. ప్రభు ప్రభు అలాంటి కృప మన